ಶಕ್ತಿಸ್ತದಾಭಾಮಿ ವೈಷ್ಣವೇಶಾಂ ಭವಿತು ಚ ವೇದಮಾತಾ ದೇವಮಾತಾ ವಿಶ್ವಮಾತಾ ಋತುಂಭವಾ ಮಂದಾಕಿನಿ ಅಜಪಾ ಚೈವ ವೃದ್ಧಿ ಸಿದ್ಧಿ ಪ್ರಕೀರ್ತಿತಾ ವೈದಿಕಾನಿ ತು ನಾಮಾನಿ ಪೂರ್ವೋಕ್ತಾನಿ ದ್ವಾದಶ ಸಾವಿತ್ರೀ ಸರಸ್ವತೀ ಜ್ಞೇಯ ಲಕ್ಷ್ಮೀ ದುರ್ಗಾ ತಥೈವ ಚ ಕುಂಡಲಿನೀ ಪ್ರಾಣಾಗ್ನಿಶ್ಚ ಭವಾನಿ ಭುವನೇಶ್ವರಿ ಅನ್ನಪೂರ್ಣೇತಿ ನಾಮಾನಿ ಮಹಾಮಾಯಾಪಯಸ್ವಿನಿ ತ್ರಿಪುರಾ ಚೈವೇತಿ ವಿಜ್ಞೇಯ ತಾಂತ್ರಿಕಾನಿ ಚ ದ್ವಾದಶ. ಆದಿಶಕ್ತಿ, ಬ್ರಾಹ್ಮಿ, ವೈಷ್ಣವಿ, ಶಾಂಭವಿ, ವೇದಮಾತ, ದೇವಮಾತ, ವಿಶ್ವಮಾತ, ಋತುಂಭರ, ಮಂದಾಕಿನಿ, ಅಜಪ, ವೃದ್ಧಿ, ಸಿದ್ಧಿ, ಇವು 12 ಜ್ಞಾನಪಕ್ಷಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂಥ ಶಕ್ತಿಗಳು. ಈ ಶಕ್ತಿಗಳು ಒಂದು ವಿಶೇಷಮೇನಟುವಂತೆ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿಯನ್ನು ತಿಳಿಬಿಟ್ಟವು. ಇಂಜಿನಿಯರ್ ಅದಕ್ಕೆ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿ, ಡಾಕ್ಟರ್ ಅದಕ್ಕೆ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿ. ಅದು ರೆಂಡು ಚೇತಿಲೇ ಉಂಟಾವೆ, ರೆಂಡು ಕಲ್ಲೇ ಉಂಟಾವೆ, ಮನವಾಗಿ ಶರೀರನೂ ಅಂತ ಉಂಟು ಇಂಜಿನಿಯರ್ಗೆ ಡಾಕ್ಟರ್ಗೆ ಕೂಡ. ಕಾರಣ ನಿಮ್ಮ ಇಂಜಿನಿಯರ್ ನಿಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಮುಂದೆ ಕಣ್ಣು ವಾಡಿ ಯೊಕ್ಕ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿ, ವಾಡಿ ಬ್ರೈನ್ ಅಂತ ಕೂಡ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ದಾನಿ ಗುರಿ ಆಲೋಚಿಸ್ತಾ ಉಂಟು. ಡಾಕ್ಟರ್ ತುಂಬ ರೋಗ ನಿವಾರಣ, ಈ ರೋಗಾಲು ಮುಗಿಸ್ತಾನೆ ದಾನಿ ಗುರಿ ಆಲೋಚಿಸ್ತಾ ಕವಿ ಉನ್ನಾಡು ಅನುಕೋ, ವಾಡು ಕವಿ ತುಂಬ ಆಲೋಚಿಸ್ತಾ ಉಂಟಾಡು. ಆರ್ಟಿಸ್ಟ್ ಉನ್ನಾಡು, ಚಿತ್ರಕಾರ ಉನ್ನಾಡು, ಅಂದಲ್ಲೇ ಎಲ್ಲ ಚಿತ್ರಾಲು ಅದೇನು ಆಲೋಚಿಸ್ತಾ ಉಂಟು ಅಂತ. ಇಂದಾಗ ಚಿತ್ರಕೊಂಡಿರುವಂತಹ ಈ ಪದಿ ಜ್ಞಾನಪಕ್ಷಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತಹ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿಗಳು ಗಾಯತ್ರಿ ಶಕ್ತಿ ಯೊಕ್ಕ. ಜ್ಞಾನವು ಆಚರಣೆಯಲ್ಲಿ ರಾಗಲ್ಲ, ಆಚರಣೆಯಲ್ಲಿ ರಾನಟುವಂತಹ ಜ್ಞಾನವು ಇಂದಿಗೂ ತನಗೆ ರಾದು. ಈ ಕಾಲ ಡಾಕ್ಟರ್ಲಕ್ಕೆ ಇಂಜಿನಿಯರ್ ಮೀದ ನಾನು ಇಂದಿಗೂ ನಿಲ್ಸಿಕೊಡ್ತೀನೋ ಅಂತೇ ವಾಳಕ್ಕೆ ಪುಸ್ತಕಾಲೆಲ್ಲ ಅವತ್ತೇ ರಾಶಿನ್ನಾಯಿ. ಕಾನು ಆಕ್ಚುಯಲ್ ಗಾ ಕೇಸ್ ವಸ್ತೇ, ಸೀರಿಯಸ್ ಕೇಸ್ ವಸ್ತೇ, ಏನ್ ಚಾಲ್ಸ್ ವಸ್ತೇ, ಗವರ್ನಮೆಂಟ್ ಭಾಷೆಗಳು ಬಂದಿದ್ದವು. ಕಾನು ಅಸಲು ಸತ್ತ ತಿಳಿಸಿದಪ್ಪುಡು ಸೀರಿಯಸ್ ಕೇಸ್ ವಚ್ಚೇದಪ್ಪುಡು ಕದಾ. అంటే ఇక్కడ మనం కూడా గాయత్రి మంత్రోపాసకులైన ఈ గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి 12 కలిపితే గాయత్రి మహాదేవి అవుతున్నది. ఇందులో ఒక్కొక్క దాన్ని స్పెషలైజ్ చేస్తాం. ఎంబీబీఎస్ చదివిన తర్వాత మొత్తం అంతా చదువుకుంటాడు, బాడీ అనాటమీ అదంతా కూడా. దాని తర్వాత స్పెషలైజేషన్, మనం ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి ఆలోచించటం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు, అది మన శరీరంలో కూడా ఉన్నాయి 24 శక్తులు. 25 శక్తి లేదు. ఆ 24 శక్తులు మీరు పూర్తిగా ఉపయోగించుకోగలిగితే మానవ శరీరం యొక్క లబ్ధిని మీరు పూర్తిగా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మిగతా జంతువులాగి గడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానపక్షం ఒకటి సరిపోదు. జ్ఞానపక్షంతో పాటు ఏం కావాలి? టెక్నాలజీ. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేవి తాంత్రికమైనటువంటివి, వ్యాయ మార్గమైనటువంటి శక్తులు. మనిషికి కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తులో కూడా దక్షిణ మార్గము వ్యాయ మార్గము ఉంటుంది. దయచేసి వ్యాయ మార్గం అక్కర్లేదు, అదేదో వినకూడంది, ప్రమాదకరమైంది అని కాదు. మీ ఎడం చేయి ప్రమాదకరమైందా? మీ పిచ్చిగాను తను ఉపయోగించుకోవడం చేత కాబట్టి ప్రమాదకరమైంది. ఎడం చేతితో చాలా పని చేయను, రాయి చూద్దాం అడం చెప్తాం అంటే అడించే వాటిని నేను వాడను, చాలు ఇంకా రాయిని చూస్తానని వస్తాను. ఇంకేదో అంటే మీరు ఎడం చేతిని వాళ్ళని మూలపడేశారు. మీరు రెండు చేతులతో రాయటం వచ్చింటే కుడి చేతితో ఎడం చేతితో చదివి రాసేస్తే ఇప్పుడు ఎంత బాగుండదు. ఓ చేత్తో గాయత్రి చిత్రాలు రాసేస్తూ ఉంటారు, ఇంకో చేత్త గాయత్రి 24 శక్తులు రాసేసి ఉంటే మీకు ఎంత శక్తి వచ్చిండేది. ఇంకేత వామ మార్గాన్ని చిన్న చూపు చూడకండి. అసలు నిజం చెప్పాలి అంటే భౌతిక జగత్తులో వ్యాయ మార్గమే మోర్ ఇంపార్టెంట్. బీటెక్, ఎంటెక్, టెక్కులు, ఈ టెక్కులు దేని వల్ల వస్తున్నాయి? టెక్నాలజీ వల్ల వస్తున్నాయి అంతే కదా. ఇంకేత టెక్నాలజీ ఏంటో చూడండి. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దేవా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవాని భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర, ఈ 12 తాంత్రికమైనటువంటి శక్తులు అని చెప్పుకున్నాం. నిన్న ఆదిశక్తి గాయత్రి, తర్వాత సావిత్రి గురించి మనం చెప్పుకున్నాం. బేసిస్, ఈ ఆదిశక్తి గాయత్రికి బేసిస్ మనం ఏమని చెప్పుకున్నాం, భౌతిక జగత్తులో 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు ఆచరణలో పెట్టుకుంటే ఆదిశక్తి యొక్క శక్తి మీ శరీరంలోకి ప్రవహించటానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా 2 అవాచక అపరిగ్రహతాలు. ఇది చాలా స్పష్టంగా మీరు అవగాహన చేసుకోండి. అపరిగ్రహం అంటే వాడు వస్తున్నటువంటి కర్మ చుట్టుకుంటున్నాను, వాళ్ళ ఇంట్లో మనుషులను తాగితే నేను వాళ్ళతో బంధంలో పడిపోతానేమో అనేటటువంటి మహామూర్ఖులు నాకు తెలుసు. మీ డివర్స్లో బంధంలో పడతారు వాళ్ళ ఇంట్లో మనుషులను తాకపోతే ఎలా, గడప దాటగడదు అవధూత గారు, నేను బంధంలో పడ్డాడో లేదో మీరే చూసుకోండి. గడప ఉంటే పాప ఆయన వెళ్ళగలదు, అంత పెద్ద అవధూత, అంత పెద్ద ఆధ్యాత్మిక శక్తివేత్త, అంతా నేను, అంతా సర్వం ధర్మమే అనుకునేటువంటి వ్యక్తి ఇది ఒక చిన్న కరపిల్లా ఆపేసింది. నియమాలు మిమ్మల్ని వంచిస్తాయి. ఎలా దొంగలో దిగుతాం కానీ మేము నియమాలు పెట్టుకోకూడదా, పెట్టుకోవాలి. కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫిజిక్స్ చదువుతానంటే అట్ట, ఫిజిక్స్ క్లాసులో వెనకాతలు కూర్చొని కెమిస్ట్రీ రికార్డు రాస్తూ ఉంటారు పిల్లలు, మరి అది కుదరదు. ఎప్పుడున్నటువంటి నియమాలు అప్పుడు పాటించాలి. కానీ క్రిటిసిజంని ఎందుకు చేస్తున్నాను అంటే, మనము అపరిగ్రహము అనేటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపరిగ్రహము అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏది మీరు ఎక్కడికి తీసుకెళ్ళలేరు. సూక్ష్మ జగత్తులో దగ్గర రాదు, ఇల్లు కట్టుకున్నారు తీసుకెళ్ళండి మీతో పాటు, కోట్లు ఖర్చు పెట్టేందుకు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పోస్ట్ మీతో పాటు తీసుకెళ్ళండి చూద్దాం, శరీరం ఎగరేసిన తర్వాత చేతి మీరు ఎలా పరిగ్రహిస్తారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పరిగ్రహించలేరు, పరిగ్రహించకంటే తీసుకోవడం మీతో అది రాదు. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా అవునవుతే, అడుక్కునేవాడైనా అవుతే, మాంత్రికుడైనా అవుతే, తాంత్రికుడైనా అవుతే, సత్యసాయి అయినా అవుతే, భగవంతుని నమ్మని వాడైనా అవుతే నిద్రపోయిన తర్వాత. అంచేత మీరు దేన్ని పట్టుకోగల భౌతిక జగత్తును ఏమి పట్టుకోలేదు. కానీ మెలకుగా ఉన్నప్పటికీ నాది అనుకునేటటువంటి వ్యామోహంతో లేనిపోయిన అశాంతికి గురవుతాం మనం. అనవసరం అది, ఆవేదన ఆ భావం అనవసరం. ఉపయోగించుకో దానికి టాక్సీ ఎక్కేది, ఆ టాక్సీ మనం మాట్లాడుకుంటే మీదే, నేర్పించినప్పుడు వస్తాడో రాదు ఇది. తర్వాత మీరు మాట్లాడుకున్న ఎవరైపోయి అవి డబ్బు ఇచ్చి సైడ్ వెళ్ళిపోతే మీరు బాధపడితే కూర్చోరు, అదే మీ కారణం ఏదైనా తీసుకుంటే ఇంచేత కారులో పరిగ్రహం మీద నాది ఉంది, టాక్సీ మీద ఆ పరిగ్రహం లేదు. భౌతిక జగత్తులో ఉన్నదంతా కూడా ఏ సంబంధ బాంధవ్య, ఆఖరికి గురు శిష్య సంబంధ బాంధవ్యాలను కూడా అపరిగ్రహంతో మీరు బేసిస్ చేసుకోండి. ఏ రోజు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం వదిలేయగలగాలి, ఆ మానసిక స్థితి ఆదిశక్తికి ఆధారం ఉంటుంది. 2 అవాచక వ్రతం. ఇక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో దేన్ని మీరు పరిగ్రహించలేనప్పుడు ఇంకా అడగటం ఎందుకు, లాభకి అర్థమవుతుంది, అడిగేది ఏంటి అక్కడ ఉంటే ఓకే, లేకపోతే ఎందుకంటే తలనొప్పి ఉత్తమేనంతా పక్కన వేసుకుని రాత్రిలో ఎవరైనా ఇద్దరు ఉండాల్సింది అని తలనొప్పి తెచ్చి కూర్చున్నావు కదా నేను పరిగ్రహించటంలో, లేకపోతే అంతా హాయిగా పడుకునేవాడు నేను. ఇది అపరిగ్రహించగలుగుతాం. నేను మిమ్మల్ని అడిగి ఉండకపోతే ఈ మైకులు ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టి ఉండకపోతే రాత్రి ఎవరు పడుకోవాల్సిన అవసరం లేదు కదా. అది అచక్రతం. ఈ 2 బాహ్య అర్థమైతే ఆదిశక్తి మీకు అర్థమైనట్టు. ఈ ఆదిశక్తి 3 లక్షణాలు కలిగి ఉంటుందని చెప్తున్నాం, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఇది ఆద్యశక్తి గురించి చెప్తున్నాం నేను, దాన్ని భూర్ భయ స్వహామ ఇంచేత ఈ జాగ్రత్త స్వప్నం సుషుప్త అవస్థలో మీరు దేన్ని పరిగణించడానికి లేదు. ఇక్కడే కాదు స్వప్నావస్థలో కూడా. ఒకరోజు పొద్దున్నే లాయర్స్ వాళ్ళ ఆశ్రమంలో తలపట్టు కూర్చున్నాడు. అంటే లేచాడు పెద్ద గురువు ఆయన. ప్రధాన మహర్షి వాళ్ళు అలాగే చైనాలో లావట్స్ అంత పెద్ద గురువు. ఆశ్రమం ఉండడానికి తలపట్టు కూర్చున్నాడు మధ్యలో ఆవిడని. నేను కడుక్కోడు, కాఫీ తాగాడు, టిఫిన్ చేయడు, ఊహం చేయడు, అందరూ మరి శిష్యులు అందరూ వచ్చారు చేస్తున్నారు, స్పీచ్ అవటానికి టైం ఎంత అయిందన్నాడు. సరే ప్రధాన శిష్యులు ఉంటారు కదా, కాస్త దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగి కాస్త ఆయన విసుకున్నా ఏం చేసిన పర్వాలేదు, వీళ్ళు వచ్చారు, ఇంత ఏమీ లేదా, నేను కళ చూశానన్నాడు. ఏం కళ చూశాడు మాస్టర్ మీద అన్నాడు. నేను సీతాకోక చిలకని అయిపోయాను, సీతాకోక చిలకని అయిపోయి ప్రతి పువ్వు మీద వాళ్తున్నాను, నేను ఎగురుతున్నాను, ఈ లోపల మెలకు వచ్చేసింది అన్నాడు. దానికి అంత కన్నారు ఎందుకు సార్ అన్నాడు శిష్యుడు. సీతాకోక చిలకే నేను లావిత్సన్ అయిపోయాను కలగంటే లేమో నాకు అనుమానం వచ్చింది అన్నాడు. మీరు పడుకున్నారు, మీరు శ్రీరామ శర్మ ఆచార్య అయిపోయారు అనుకున్నారు. ఏ శిష్యభ్రం ఏంది, ఆభ్రం ఏంది, ప్రభర భగ్న సజ్జ లాగి పారేస్తున్నారు, 3600 పుస్తకాలు రాశారు, అన్ని రాసి పారేశారు, సడన్గా మెలకు వచ్చింది మీకు. ఇప్పటికీ ఏదో అయితే కళలో ఉన్నటువంటి శ్రీరామ శర్మ ఆచార్య గారు అయిట, ఇక్కడ కూర్చుని గాయత్రి సాధన ఎలా చేయాలి తెలుసుకునేటువంటి వ్యక్తులు అయిట అని తగినట్టు కూర్చుని అవ్వచ్చు సార్ అపరిగ్రహం. ఏది కరెక్ట్ కాదు, ఏ పోస్టు, ఏ డెసిగ్నేషన్, గురువు డెసిగ్నేషన్ అంతే, క్లర్క్ డెసిగ్నేషన్ అంతే. చెప్తూ ఉంటాం కదా, డిఎల్జీ ఎల్ఎల్బి క్లాస్లో స్టూడెంట్ వచ్చి పాపం అక్కడ గురువు పేరు కూర్చో వెళ్ళి కూర్చుంటాడు, వెళ్ళి వాడు ఆఫీసులు గురువు పేరు కూర్చో సేపలు మారుతాయి అక్కడ పట్టుకుని. ఏంటి తేడా అక్కడ ఉంది, మరి ఆ డిఎల్జీ అపరిగ్రహం, అది అర్థం చేసుకోండి. అపరిగ్రహం కనుక మీరు అర్థం చేసుకుంటే ఏమని అర్థం అవుతుంది, జాగ్రత్త అవస్థలోనే కాదు సప్రవస్థలోనే అపరిగ్రహం, అక్కడ ఏమి మళ్ళీ మారిపోతూ ఉంటుంది, ఇంకా ఇక్కడికంటే ఫాస్ట్గా మారుతుంది. అక్కడ ఇక్కడైతే కనీసం మీకు గ్యారంటీ, రేపు నిద్ర లేస్తే మళ్ళీ అక్కడే నిద్ర లేస్తారండి. సూక్ష్మ జగత్తులో ఆ గ్యారంటీ లేదు, మీరు ఎటు వెళ్తే గాలి ఆట ఎటు వెళ్ళిపోతుంది. అసలు కారణ జగత్తులో అనుభవం లేదు మనకి, శూన్యమే కదా, నిద్రలో మనకి ఏ విధమైనటువంటి అనుభూతులు లేవు, అది కారణమైనా. ఇది ఆదిశక్తి స్థితి. అంచేత ఆదిశక్తి యొక్క ఉపాసన, దాన్ని సత్వ రజస్తమ గుణాలు అన్నారు. రకరకాల పేర్లు చూపించారు వాళ్ళు, ఏది మూడు మూడు ఉన్నాయో అవంతా కూడా ఆదిశక్తి యొక్క విశేషతలు, విశేషణాలు. అంచేత ఆదిశక్తి యొక్క విశేషణాలు అనండి, ఓం అనండి, ఆదిశక్తి అనండి, భూర్భువస్వః అనండి, ఇదంతా కూడా ఆదిశక్తి యొక్క అవగాహన మీకు రావాలి. ఏంటి ఆదిశక్తి యొక్క వ్యవహారము, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో దేనిని నేను పరిగ్రహించను, దేనిని నేను యాచించను, నన్ను దేన్ని యాచించను అని చెప్పి ఈవిడ పోసుకొట్టి ఆఫీసర్ని వాళ్ళని అడగడు, కానీ ఉద్యోగం చేస్తాడు. నేను ఏది యాచించను అంటే ఉద్యోగం మానేసి అవధూతల్లాగా చెట్టు కింద పడి కూర్చో, తిండి దొరికితే తిండి తింటావు, తిండి దొరకకపోతే తినవు. గురుదేవులు, ఋషులు మనకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే నటించండి, ఏమి మానకండి, మీరు ఎక్కడ ఉన్నారో అలా ఉండండి. అద్భుతమైనటువంటి మీ నటనా కౌశలాన్ని ఈ జీవిత రంగస్థలం మీద ప్రదర్శించండి. మామూలు వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో అలా జీవించండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టే నటించండి. ఆఫీసర్ దగ్గర సబార్డినేట్గా బిహేవ్ చేయండి, అమ్మదమ్ముల దగ్గర ఆర్డెంట్ వాళ్ళతో బిహేవ్ చేయండి. కానీ లోపలంతా తెలిసి ఇదేది నేను పరిగ్రహించటం లేదు, ఇదేది నేను యాచించటం లేదు, కానీ మనం యాచిస్తాం, నేను ఇది చేయండి అది చేయండి అని. కానీ వాళ్ళు చేయకపోతే లోపల ఏమి గుణపాలు పుచ్చుకోరు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు, చెప్తాం చేశారు ఓకే, చేయలేదు ఓకే. ఈ మానసిక స్థితి ఆదిశక్తి స్థితి. ఈ ఆదిశక్తి స్థితికి టెక్నాలజీ కావాలిగా. టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది, సావిత్రి నుంచి వస్తుంది. నేను అది కదా మనం చెప్పాను, సావిత్రి అంటే ఏంటి, నటించడానికి డ్రెస్ కావాలి, వేషం ఇవ్వాలి కదా. విశ్వామిత్రుడు వేషం నేను ఎలా వేసుకుని వెళ్ళి వేశాను అనుకోండి, బాగుండదు, రక్తగట్టదు. నీ డైలాగ్స్ చెప్పేయచ్చు, అంతా చెప్పేయచ్చు, కానీ ఆ గడ్డ కమండలం ఇది లేకపోతే విలువ రాదు కదా. అది సావిత్రి, పంచకోశాలు, పంచప్రాణాలు, వాటి గురించి అవగాహన కోసం ప్రాక్టీస్ చేయటం, ఇది నిన్న మనం చదువుకున్నాం. ఇవాళ ఇంకో జంట గురించి మనం చదువుకుందాం, బ్రాహ్మి సరస్వతి జంట. అది ఇవి రెండు కుడి ఎడమ. ఇంకొక ఆ ముందు బ్రాహ్మి శక్తి గురించి చదువుకుందాం మనం. బ్రహ్మీ శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి. ఇవాళ 24 గాయత్రీ శక్తులలో మనము జ్ఞానపక్షంలో రెండవదైనటువంటిది బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుంటున్నాం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఈ సృజనాత్మకమైనటువంటి శక్తి ప్రకృతిలో ఈ స్థూల జగత్తులో మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? మొట్టమొదట భూమిలో కనిపిస్తుంది. మీకు విత్తనం వేస్తాం, చిన్న విత్తనం వేస్తాం అంటే మల్టిప్లై అవుతుంది. తల్లిలో కనిపిస్తుంది. మీకున్నటువంటి 5 కోశాలు, 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఎవరి వల్ల మనకి లభించింది? మన మాతృమూర్తి వల్ల, మన తల్లి వల్ల లభించింది. అంచేత ధర్తిని మన అమ్మ అంటాం. అమ్మని కూడా భౌతిక శరీర భారమైనటువంటి స్త్రీమూర్తిని కూడా అమ్మ అంటాం. ఇంతకే పనిచేస్తున్నది బ్రాహ్మీ శక్తి. ఈ బ్రాహ్మీ శక్తి యొక్క అంతరార్థం మీరు అర్థం చేసుకోండి. బీజాన్ని బీజంలో ఉన్నటువంటి సంస్కారాలకి అనుగుణంగా ప్రోధి చేసేటటువంటి శక్తి. బ్రాహ్మీ శక్తి తనంతట తాను ఎదగలేదు. బీజం ఎలా ఉందో ఆ బీజాన్ని అభివృద్ధి చేయగలదు, మాగ్నిఫై చేయగలదు. ఈ మాగ్నిఫికేషన్ ఏ శక్తి వల్ల జరుగుతుంది? మన శరీరంలో, తల్లి యొక్క శరీరంలో. మన శరీరంలో ఉన్నదానికి పురుష శరీరంలో సృజనాత్మకమైన శక్తి కనిపించదు. మనకి ఉంది, బాడీలో కూడా ఇంకో రకమైన సృజనాత్మక శక్తులు ఉన్నాయి. ఈ తపస్సులు, ఈ ఇంజనీరింగ్ దాంట్లో చేసేవి, టెక్నాలజీ దాంట్లో చేసేవి, అవి బ్రాహ్మణ శక్తి కదా, నిర్మాణాత్మకమైనటువంటి శక్తులు కదా. కానీ డైరెక్ట్ ప్రకృతిలో జరిగేటటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తుల్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బ్రాహ్మీ శక్తి చేతిలో 2 పరికరాలు పెడతాం మనం. ఒకటి తమండలం, రెండోది పుస్తకం. అంటే బ్రాహ్మీ గాయత్రి ఏకముఖ గాయత్రి చేతిలో ఉండేది, బ్రాహ్మీ గాయత్రి చేతిలో ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? సద్జ్ఞానం. సద్జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్నది కాదు అని అర్థం చేసుకోండి. సత్ అంటే ఎస్సెన్స్, సత్తా అంటాము, మీ సత్తా ఉంటుంది. ఆ జ్ఞానం, సద్జ్ఞానం అంటే ఎస్సెన్స్. ప్రకృతిలో ఒక విశేషమైనటువంటి చక్రీయ గమనంతో వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ గమనానికి ఒక నిశ్చితమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది. కొంతకాలం పొద్దున్న ఉంది, మళ్ళీ గ్యారంటీగా 24 గంటల తర్వాత మళ్ళా అదే టైం అవుతుంది. పగలైందంటే గ్యారంటీగా రాత్రి అవుతుంది. సుఖం ఉంది అంటే గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అంచేత సుఖం దుఃఖం అవాచకతల్లో మనం పట్టించుకోము. ఇంకేంత దుఃఖం వచ్చినట్టు తర్వాత గ్యారంటీగా సుఖం వస్తుంది, సుఖం వచ్చినట్టు తర్వాత గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అది ఆగదు, అది తరంగాలలాగా. అంతే పిచ్చేవాళ్ళలాగా నాకు దుఃఖాలు అక్కర్లేదు అంటే సుఖాలు కూడా అక్కర్లేదు అన్నారు. మీరు ఈ రెండింటిని వదిలేస్తే బాట కలదు. కానీ మీరు దాన్ని శాంతి అంటాం. సుఖం వద్దు, దుఃఖం వద్దు నాకు, కానీ సుఖం మాత్రమే కావాలి అసంభవం. పగలు మాత్రమే ఉండాలి, రాత్రి రాకూడదు అంటే అసలు అది కుదరదు. రాత్రి అవుతూనే పగలు వస్తుంది. ఈ భావ పరంపర మీకు అర్థమవుతే సద్జ్ఞానం. సద్జ్ఞానం ఇది ప్రకృతిలో నియమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎప్పుడూ కష్టాలు వచ్చినట్టుంటాయి మాస్టారు, కొంతమందికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందంటే మాస్టారు, వాళ్ళ సైకిల్ అది. వాడి జీవిత చక్రంలో కిందటి జన్మలో ప్రెసిడెంట్గా అమెరికాలో పుట్టినవాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోనే లాబరేటరీగా ఉన్నాడు, కూలివాడుగా ఉన్నాడు. సైకిల్ అదే. అప్పుడేమో వాడు ఒక జన్మంతా సుఖం అనుభవించాడు. ప్రకృతి ఏం చేస్తున్నాడు అండి జన్మలో? కష్టం వస్తుంది. ప్రకృతి తప్పు చేయదు. మీరు తప్పు చేస్తే చేయొచ్చు కాక, మీ క్యాలిక్యులేషన్ తప్పు అయితే అవ్వచ్చు కాక, ప్రకృతి తప్పు చేయదు. అంటే మీ కష్టాలకి కారణం ఏంటి అంటే ఎవరు కాదు, మీరు కూడా కాదు. మళ్ళా మిమ్మల్ని మీరైతే చాలా గొప్పవాళ్ళం. మా వల్ల ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, మీ వల్ల వాళ్ళే, ప్రకృతి వల్ల వచ్చింది. ఐటీ పనుల మీద కాలు వేసావు, జారింది, కాలు విరిగింది. కాలు ఎందుకు విరిగింది అంటే ఐటీ పనుల మీద జారటం వల్ల, నువ్వు కాలు వేయటం వల్ల కాదు. అభ్యాసం అర్థం చేసుకుంది. ఐటీ పని తొక్క మీద కాలు వేసిన ప్రతి వాడికి కాలు విరగదు, ఫ్యాక్టే కదా. నిజత మీ కాలు వేసేదని విరిగిపోతే ఐటి పక్క మీద కాలు వేసేది కనుక విరిగిపోయింది అదే కారణం. పైకి కనిపించేటటువంటి కారణం కాలు విరగటం అనేది ఫ్యాక్ట్. ఐటి పక్క మీద కాకపోతే ఇంకో దాని వల్ల విరుగుతుంది, బాత్రూంలో కాలు జారి విరుగుతుంది, లేకపోతే దుక్కుపడి కాలు జారి విరుగుతుంది. మనం అర్థమవుతుంది కదా ఇది సజ్ఞానం అంటే. పుస్తకం వాడే పుస్తకాలు చదవడం వాడే పుస్తకంలో ఆ సజ్ఞానం ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ అనుభవాలు రాశారు వాళ్ళు. న్యూటన్ ఉన్నాడు ప్రకృతిలో జరిగేటటువంటి అనేక అనుభూతుల్ని క్రోడీకరించుకుని ఇది ఒక నియమం అన్నాడు. ఇంకా నియమం ప్రకృతి తప్పదు, అలాగే ప్రకృతిలో అనేక నియమాలు ఉన్నాయి క్రోడీకరించినటువంటి నియమాలు. ఆ నియమాలను మనం అర్థం చేసుకోగలగాలి. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలల తర్వాత మాత్రమే బయటకు వస్తాడు. దేంట్లో వచ్చేవాళ్ళు అంటే నేను కూడా అక్కడ ఏడో నెలలో వచ్చినా డేంజరస్ బతకదు. 9 నెలలు దాటిపోయింది ఎందుకంటే వాళ్ళని పడతారు డాక్టర్లు అందరూ కూడా కొంతలు అందిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏంటి లోపం ఉందో తెలియదు, లేబర్ పెయిన్స్ రావటం లేదు అని దానికోసం ప్రయత్నం చేస్తా. అంటే అర్థం అంటే సజ్ఞానం మనకి ఏం చెప్తుంది, నియమబద్ధమైనటువంటి జీవితం జీవించటం. మీకు ఇష్టం ఉన్న నియమబద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, మీకు చాలా ఇష్టం, మీకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేయటం మొదలెట్టారు, హాయిగా తింటున్నారు, చాలా రుచిగా ఉంది అంటున్నారు, కడుపు నిండుగుంది, ఇంకొక స్వీట్ ఇది లాగిస్తారు, ఇంకొక స్వీట్ ఇంకా కళ్ళ మంది నీళ్ళు వస్తాయి, ఇంకొక స్వీట్ వాంట్ అవుతుంది. ఇంతేదా ఏం జరిగింది అక్కడ, మరి ఆకలిగా ఉంది కదా, మనం ఇంతకుముందు తిన్నావు కదా, ఒక క్షణంలో ఏమైంది సజ్ఞానం. ప్రకృతి ఇంకా చాలు అని మీకు చెప్పింది కదా, మీ కడుపు చెప్పింది కదా. ఈ నీలబద్ధిగా తెలుసుకోవటము బ్రాహ్మీ శక్తి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఆ చక్రీయ గమనం నడుస్తోంది, దీన్ని ఇంట్యూషన్ అంటాం మనం. ప్రకృతి మనం చెప్తూ ఉంటుంది, అందుకే వేదాన్ని అపౌరుషేయాలి అంటాము సద్జ్ఞానం. కానీ సద్జ్ఞానం ఉంది మీకు, కానీ రెండో చేతిలో కుడి చేతిలో ఏముంది, కమండలం ఉంది. సద్జ్ఞానం ఉపయోగించుకోకపోతే, విత్తనాలను పోటు చేయటానికి నీరు పోయకపోతే విత్తనము ఫలించదు. సత్కర్మను చేయాలి సద్జ్ఞానంతో పాటు సత్కర్మాచరణ. సత్కర్మాచరణ అంటే మంచి పనులను కాదు, సత్తను పొందటానికి కావలసినటువంటి ఆచరణ. గులాబీ ముక్క వేసాం, టీ డస్ట్ వేసి టీ పెట్టుకున్నాం, ఆ టీ ఆకు తీసుకెళ్లి గులాబీ ఆకుకి వేస్తాం, గులాబీ చెట్టు వేస్తే అది ఎరువుగా పనిచేస్తుంది, ఇంకో దానికి అది ఎరువుగా పనిచేయదు. దేనికి ఏది ఎరువుగా పనిచేస్తే అంటే దేనికి ఏ నీరు పోయాలి, నారు మాటినాడు నీరు పోయడా కరెక్టే, ఏ నీరు పోయాలో తెలియాలి. కొబ్బరి చెట్టు పెట్టి నువ్వు ఉప్పు నీరు పోస్తే అనుకో ఏం పర్వాలేదు, మిగతా చెట్లకు ఉప్పు నీరు పోస్తే ఏమవుతుంది, కొబ్బరి చెట్టు చాలా బాగా వచ్చింది కదా, చాలా పౌష్టికమైనటువంటి ఆహారం కదా, ఇంచేత మిగతా చెట్లకు కూడా నేను ఉప్పు నీరు పోస్తాను అంటే సత్కర్మ. ఎలాంటి కర్మ చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగా మీరు ఫలితాలు పొందగలరు. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి, ప్రకృతిలో కన్స్ట్రక్షన్స్లు బిల్డింగ్స్లు, దానికి సత్కర్మ ఉంది. ఇల్లు కట్టడాలు సత్కర్మ అవదు, మీ సుఖం కోసం మీరు కట్టుకుంటున్నారు, అది ప్రకృతికి మాత్రం ఖచ్చితంగా విపరీతంగా. ఉంచేటి ఋషులు ఇప్పుడు కూడా రాజమహి వాటిలో మిమ్మల్ని మట్టితో చేసినటువంటి కట్టడాల్లోనే ఋషులు ఉంటారు. సత్కర్మాచరణ అది ఉంచేది, మేము కూడా మట్టిలో ఉంటాం అంటే అయాచిత పరిగ్రహం అయితే మీకు అయాచితంగా మంచి ఇళ్ళలో మీరు ఉండటానికి అదృష్టం ఉంటే ఆ గడ్డపై అలా అది ఎందుకు ఆ మట్టిలో ఉండటం మనుషుల్లో ఆ అయాచక అపరిగ్రహాన్ని గుర్తుంచుకోండి. అందుకు ముందు ఆదిశక్తి గురించి చెప్పాను, ఇక్కడ బ్రాహ్మీ శక్తి అర్థం ఉంది కదా. కానీ ఈ బ్రాహ్మీ శక్తిలోనే హంసవాహనం ఉంది. ఈ హంసవాహనము 2 రకాలు ఉన్నటువంటి హంస గురించి మనం తెలియదు, రాయహంస అన్నాం కదా, రాజహంస, ఇంకోటి పరమహంస. ఇది కూడా ఒక మానసిక స్థితి. రాజహంస అంటే ఏంటి, రాయలుగా బతకండి. రాయలుగా బతకటం అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరు మారిపోయినా హరిద్వార్ వైపు వెళ్తూ ఉంటే ఢిల్లీ దగ్గర వస్తుంది నిజాముద్దీన్ స్టేషన్. హజరత్ అంటే గొప్పవాడు అని, మహానుభావుడు అని ఉర్దూ భాషలో. నిజాముద్దీన్ అక్బర్ కాలంలో ఒక మహాసాధకుడు, ఒక మహా ఆధ్యాత్మికవేత్త, యోగి. స్కూల్ కట్టించాలి అని అతను నివసిస్తున్నటువంటి ఏరియాలో వాళ్ళందరూ కూడా నేను గొడవ చేశాను. సార్, అక్కడ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే కట్టించేస్తాడా అని. యోగి అడుగుతాడా? వివాచకవేత్తం కూడా అడగడు. కానీ వీళ్ళందరూ వాళ్ళని పెట్టి తోసి మీరు వెళ్ళి అడగాల్సిందే అబ్బాయి అన్నాడు. సరే, అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. యోగి చాలా ప్రసిద్ధమైనటువంటి యోగ పండుగ, అందులో అబ్బరికి కాస్త యోగులకి వాటికి కాస్త పాజిటివ్గానే ఉంటాయో అవడే ఆపలేదు. నమాజ్ చేసుకుంటున్నాడు అబ్బరు. నమాజ్ చేసుకుంటుంటే ఆగాడు. ఓ పరమాత్మ, తెలియదు వాళ్ళు ఏమంటారు, ఓ పరమాత్మ నా రాజ్యాన్ని నన్ను సుభిక్షంగా ఉంచు అని ఏదో చెప్తున్నాడు. వాడి గణపతి వచ్చింది. అబ్బర్ వచ్చి అదేంటి వెళ్ళిపోతున్నారు, ఆగండి, మీ పాదం నేను అడుక్కునేవాడిని, నేను అడుక్కుంటాను అన్నాడు. అబ్బర్ కూడా అడుక్కునేవాడే. అవాచకత, రాజహింస, ఆ రాజ్యత్వం ఎక్కడొస్తుంది? అడుక్కోకపోవటంలో వస్తుంది. రాయల్టీ అంటే అది. ఆచకతను పాటించే వాళ్ళందరూ కూడా పెద్ద రాజులే. అందుకే రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆచకతాన్ని పాటించే వాళ్ళ దగ్గరికి రాజులు వెళ్ళదు, యోగుల దగ్గరికి. అంచేత మొదటిది రాజహింస స్థితి, మానసిక స్థితి. సత్కర్మాచరణ చేస్తాడు, సత్కర్మకి కావలసినటువంటి నీరు పోస్తాడు, పుస్తకము కమండలము. బ్రాహ్మణ స్థితి అర్థమైంది కదా. ఈ బ్రాహ్మణ స్థితి దేనివల్ల వస్తుంది? రాజహంస స్థితి వల్ల. రాజహంస మీద మీరు కూర్చొని ఉండాలి. కొంతమంది సైనికులు ఒక పొలం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు అట ఉజ్జయిని నగరంలో. అక్కడ మంచి అంటారా ఉంటారు పొలాన్ని కాపాడు పాదేమి రెండు అందరూ ఒక పొలంలో కావాల్సినవన్నీ తీసుకు తినండి అన్నమాట. ఇంకా రోజు దిగొచ్చాడు. దిగొచ్చేసరికి సైనికులు పిలిచారు కదా అని కోసుకోబోతా ఉంటే, అయ్యో చంపిస్తున్నారు, రాజులు అయితే మాత్రం ఏంటి, రాజభటులు అయితే మాత్రం ఏంటి, మా పొలాన్ని నాశనం చేసేస్తారా, నన్ను నువ్వే కదా పిలిచావని వెళ్ళేది పండుగ, నన్ను ఎవడో పిచ్చేవాళ్ళ ఉన్నాళ్ళే అనుకున్నాను. నేను మళ్ళా మంచి ఎక్కాడు, మంచి ఎక్కి మళ్ళా ఉండేసరి కూడా మళ్ళా పిలిచాడు. భోజుడికి చెప్పారు, ఇలా జరిగింది, ఇలా ఎవడో పిచ్చేవాళ్ళ ఉన్నాడు, కాదయ్యా బాబు, అక్కడ స్థలంలో ఏదో ఉండి ఉంటుంది, కథ తెలుసు కదా, సారభండుగా కథలు చెప్తూ ఉంటే అక్కడ భోజరాజు సింహాసనం, రాజహింస లాంటి సింహాసనం మీద మీరు కూర్చుంటే అయాచకరత్వం మీరు పాటించగలుగుతారు. దిగారనుకోండి, దానిపించి హంసవాహనం నుంచి కింద దిగారనుకోండి, మళ్ళీ ఇదంతా మంచి పెట్టారు, హంసను ఎదలకండి. ఏంటది అయాచకరత్వం అనేది మీరు పూర్తిగా పాటిస్తే, మీరు రాజులే. అలెగ్జాండర్ ఒక యోగిని పట్టుకురమ్మన్నట్ట సెమీకోసం ఇండియాలోకి వచ్చినప్పుడు. యోగులు వస్తారా? పిలిస్తే, రాజు పిలిస్తే చచ్చినారాలి వాళ్ళు వాళ్ళు. సాకృతి చెప్పట అలెగ్జాండర్కి, జాగ్రత్త యోగులతో ఏదో నేను రాజుని ఇది అంటే వాళ్ళని ఉంది వాళ్ళు అని. సరే, ఆయన వచ్చాడు, నేను జగద్విజేతని అలెగ్జాండర్ని, నీకేం కావాలన్నది. నువ్వు కాస్త పక్కకులో ఎండ అడ్డుట వెళ్తున్నాను, నువ్వు నాకు ఆ ఎండ చాలు, అంటే నాకు ఆ సూర్యుడు చాలు, నువ్వు అక్కర్లేదు అని చెప్పడం కదా, నేను మిసుకొడిపోయాడు. అయాచకరత్వం వచ్చినప్పుడు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వచ్చినా వాడు ఏం చేయడు, అడుక్కునేది అలెగ్జాండరే తప్ప వాళ్ళు ఏం అడగరు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి ప్రకృతిలో. ఆ మానసిక స్థితి తెచ్చుకోవడం మీరు ఏం చేయాలి? ఏం చేయక్కర్లే, చేస్తేనే కదా ప్రమాదం. మీరు ఏది చేసినా చాలా ప్రమాదం. అది బ్రాహ్మణ స్థితి అంటే. ఏషా బ్రాహ్మణ స్థితి పార్థ బ్రహ్మఫల త్యాగము, భగవద్గీతలో చెప్తాడు. అది బ్రాహ్మణ స్థితి. రాజహింస నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పరహింస స్థితికి. రాజహింస స్థితిలో ఉన్నది అనుభవిస్తాడు వాడు, ఇంతా ఏమో అడగడు వాడు. పరహింస స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు? అపరిగ్రహతాన్ని వెళ్ళిపోతాడు వాడు. అసలు ఏది స్వీకరించడు, ప్రకృతి ఇచ్చేదాన్ని కూడా స్వీకరించడు. మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్వీకరించడు అంటే ఎవడైనా ఒక బంగారు పాత్రలో పాయసం తీసుకొచ్చి అంటే మీకు డయాబెటీస్ లేదు అని అనుకుందాం, తీసుకొచ్చి మీకు ఇచ్చాడనుకోండి, పరహంస స్థితిలో ఉన్నాను, స్వీకరిస్తాడు వాడు. రెండో రోజు ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సి వస్తుంది. అది స్థితి ఉండాలి, కానీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు అండేవాడు. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకున్నది పరమహంస స్థితి. రాజహంస స్థితి నుంచి పరమహంస స్థితికి, అయాచకత నుంచి అపరిగ్రహత యువతకు వెళ్ళేటటువంటి టెక్నాలజీ, వెళ్ళేటటువంటి మానసిక స్థితిని
బ్రాహ్మ్య స్థితి అంటాం. ఆ బ్రాహ్మ్య స్థితిలో ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? ఉత్కృష్టమైనటువంటి ఆలోచన, మనిషి చాలా పెద్ద ఆలోచన, ఇంకా దాన్ని మించిన ఆలోచన వాడు ఆలోచించలేడు. ఇంక చెప్పగల కాదు, నేను ప్రెసిడెంట్ని, ప్రతి ఊరికి మేయర్ని, ప్రతి ప్రపంచం అంతా నేనే నడిపిస్తున్నాను, ఏది ఉత్కృష్టమైనటువంటి ఆలోచన? నేను సోముగా సోహం ఆ శక్తిని, ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి నియామక శక్తిని నేను అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఉన్నవాడు ఈ ప్రపంచం అంతా వాడుదేగా. ఇంకా వాడు దేన్ని అడుగుతాడు? వైజాగ్లో వెళ్ళినప్పుడు నేను తమాషా సీన్ చూస్తాను, రకరకాల కార్లు, ఎన్ని రకాల కార్లు బీచ్ వచ్చి ఆగి ఉంటాయి, దిగుతారు, మరొక మొదలు అవుతారు బీచ్లో, కారు వేసుకొస్తారు, నడుస్తారు.
కారు మీదే వెళ్ళినప్పుడు నువ్వు కారులో కూర్చున్నావు లేదా అని ఆలోచించావు? కారు మీదే వెళ్ళినప్పుడు నువ్వు కారులో కూర్చున్నావు లేదా అని ఆలోచించావు? కరెక్ట్గా అదే మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అప్పుడు ఆదిశక్తిని దాటాలి మీరు, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థని దాటి మహర్షి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. అయమాత్మ బ్రహ్మ సోహం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలకి బేసిస్ కూడా ఈ బ్రాహ్మణశక్తి. జత ఈ గాయత్రి మంత్ర సాధనలో బ్రాహ్మణశక్తి ఉపాసన చాలా ముఖ్యం. మనకి తమ బ్రాహ్మణత్వం ఉండవు. బ్రాహ్మణులకి ఆ విధమైనటువంటి అతి ఉచ్చమైనటువంటి మర్యాద వరకు ఎందుకు ఉండేది అంటే ఈ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవాళ్ళని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. సత్సాయిబాబా ఎవరు గౌరవించటమే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిందే. లోపల ఏదైనా అనుకో, అది వేరే విషయం కదా. ఇది బ్రాహ్మణత్వం. భూమి మీద నడిచేటువంటి దేవతలు, ఈ బ్రాహ్మణశక్తి గాయత్రి మంత్రం ద్వారా మీకు లభిస్తుంది. ఈ బ్రాహ్మణశక్తికి బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి అటు ఏ ఉంది? సరస్వతి. బ్రాహ్మణశక్తి మీకు అర్థం ఉంది కదా. బ్రాహ్మణశక్తి అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమాలు, అపౌరుషేయమైనటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉండేటటువంటి సృజనాత్మక శక్తులను ఉపయోగించుకోవటం. మనం జీవించి ఉండటానికి కారణం సైన్స్ కాదు, మనం జీవించి ఉండటానికి కారణం బుద్ధి కాదు, మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ప్రకృతి యొక్క నియమాలు మనం తెలుసుకుని పంటలు అవి పండించుకుంటున్నాం, ఆ పంటల్ని మనం కోసుకుంటున్నాం, అంతే కదా. బ్రాహ్మణశక్తి వల్ల జీవించి ఉన్నాం, ప్రకృతి యొక్క నియమాల వల్ల మనం జీవించి ఉన్నాం. దీనికి టెక్నాలజీ, బ్రాహ్మణశక్తి యొక్క టెక్నాలజీ సరస్వతి. టెక్నాలజీ అనేసరి వల్ల ఆయుధాలు కావాలనా? గాయత్రి మాత చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. తర్వాత గాయత్రి చేతిలో సరస్వతి. పేరు ముందు ఏం చెప్తుందో చూడండి, స రసవతి. రసాన్ని ఇచ్చేది, అనుభూతిని ఇచ్చేది. అయాచిక అపవిత్రమ వ్రతం మీరు ఉన్నారనుకోండి, జీవితంలో ఏదైనా రసం ఉంటుందా మీకు? కొంత మిగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది గాయత్రి మంత్రం. మీరేమీ అడగటం లేదు, మీరేది గ్రహించటం లేదు, ఇంకా జీవితంలో రసం ఉంటుంది. తప్పు, జీవితంలో రసం ఉండాలి. సరస్వతి జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ క్షణంలో. అర్థం ఉంది కదా, పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ అయాచక అపవిత్రమ వ్రతాన్ని పాటిస్తున్నారు. అయాచక అపవిత్రాన్ని పాటిస్తే మైక్ నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, ఇదంతా నాది కాదు అనుకుంటున్నారు. బాగానే ఉంది, మానసిక స్థితి 100% ఓకే. నాది కాదు అన్నప్పుడు కేర్లెస్గా ఉంటాం, ఆ కేర్లెస్నెస్ పనికిరాదు. జీవిస్తున్నటువంటి ఆ క్షణంలో ప్రకృతి నీకు ఇచ్చినటువంటి వనరుని ఎంజాయ్ చేయి. ఇవన్నీ వనరుల గురించి పట్టించుకోకు. హిందీ సినిమా చూశాను నాకు గుర్తులేదు, అందులో అతను సునీల్ దత్ కొడుకోడు, సంజయ్ దత్ కాలేదు, వెళ్తాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ని రక్షించుకోలేకపోతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి కాళ్ళు ఐటీ వాడి నేను ఇంత దూరం ఇందులో తీసుకొచ్చా, రక్షించుకోలేవు కదా మీ గర్ల్ ఫ్రెండ్ని, నేను తిరిగితే వీడికి ఉక్రోషం వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్తే అసలు బుద్ధి ఉందా లేదా, నాకు కాళ్ళు లేకుండా చేస్తావా అంటాడు. అదే క్షణంలో రెండు కాళ్ళు లేని వాడు ఒకడు వస్తాడు అక్కడికి. వచ్చి నా ప్రాణం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, పొలం పిల్లల్ని ఇచ్చావు, నీ అనుగ్రహానికి నేను ఎంత కృతజ్ఞతలు అని వాడు ప్రార్థన చేస్తాడు. నా జవాబు వచ్చేసింది అంటాడు, మీ కష్టాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి రసాస్వాదన శక్తి ఉందో దాని నుండి మర్చిపోతారు మీరు. బుద్ధిపక్షము అది ప్రజ్ఞ, ఇది బుద్ధి. కళ సంగీతము, వీణ సంగీతము, సంగీతాన్ని మించిన రసాస్వాదన శక్తిని ఎలా ఉన్నా ఎక్కడున్నా ఎలాంటి మానసిక స్థితిని ఉన్నా సంగీతం కరెక్ట్గా ఆలపించగలిగి మిమ్మల్ని ఉత్తేజపరచగలిగా వింటే మీ మానసిక స్థితి మారిపోతుంది కదా. ఆ సంగీతమే మీ యొక్క అనేక బుద్ధి బలాన్ని, మీలో ఉన్నటువంటి అనేక కళాకౌశలాన్ని కూడా అభివృద్ధిపరుస్తుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు కానీ కానీ గాయత్రి మాత యొక్క తాంత్రికమైనటువంటి 12 శక్తులలో రెండవది అయినటువంటి సరస్వతి, మొదటిది ఏంటి సావిత్రి. తాంత్రిక శక్తులలో పెర్మిటేషన్ కాంబినేషన్ కోసమే మీకు అలవాటు అవుతానని ఎంతకంటే ఇంకేం లేదు. ఆ తాంత్రిక శక్తి ఏం చెప్పింది మీకు, 5 కోశాలు ఉన్నాయి, మరి 5 కోశాలని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా, అది సరస్వతి అంటే. స్థూల శరీరాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావా, వంట వస్తే తప్ప నీకు ముక్కుందని తెలియదా, ఇంకా ఎంజాయింగ్ చేస్తావు. కాటరాక్ట్ వస్తే తప్ప నీకు కన్నుందని తెలియదు, చూడు కావాలంటే. ఈకే గారు ఒక అద్భుతమైనటువంటి జోక్ వేసేవారు, తలనొప్పి వచ్చిందా నువ్వు చాలా అదృష్టం ఉంటుంది అనేవారు. ఎందుకుతా, నీ తలక ఉందని తెలిసిందే, లేకపోతే నీకు తలక ఉందనే తెలియదు. అంటే ఈ భావన ఎక్కడ తీసుకెళ్తాను, నీకు ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు రసాస్వాదనకే సరస్వతి యొక్క. ఇది అందుకే సరస్వతీ దేవి దగ్గర ధనం ఉండదు అనేది, ధనం అంటే సుఖం కదా. ఇంకైతే సరస్వతి దేవి ఉపాసన అక్కలేదు మాస్టర్ అని మీ ముందే చెప్పారు, అక్కడ కాదు రసాస్వాదన శక్తి ఉండాలి. డబ్బుండి వాడు భోజనం తింటూ ఉంటాడు, వాడు చుట్టుపక్కల దిమ్మని పిలుస్తాడు, వాడు అందరినీ పిలుస్తాడు, వాడు అద్భుతంగా భోజనం చేస్తూ ఉంటాడు, వీడి పాప మంచిగా తాగుతూ ఉంటాడు, ఏదైనా తిన్నాడో చచ్చాడు. వీడు రసాస్వాదం లేదు, సరస్వతి లేదు. సరస్వతి అనేది ఆంగిల్లో ఆలోచించండి. ఇంకైతే సరస్వతి అంటే అర్థం ఏంటి, మీ యొక్క పంచకోశాలు, పంచ ప్రాణాలు పరిపూర్ణంగా ఒకదాని మీద ఒకటి పనిచేస్తూ ఉండాలి. మనము మన ఇంద్రియాలని గమనించకుండా ఉంటాం, మనం చాలా ఇంద్రియాలను మనం గమనించాం. మనం ఎందుకు గమనించాం, అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయి కనుక, రసవంతంగా ఉన్నాయి కనుక, రసాస్వాదన చేయగలిగేటువంటి శక్తి ఉంది కనుక వాటిని గమనించాం. మనం ఎప్పుడైతే కన్ను కనిపించటం మానేసిందో కన్ను యొక్క రసం పోయింది కదా, చెవుల యొక్క రసం ఎప్పుడైతుందో చెవుడు వస్తే అర్థమైంది కదా, మాటల యొక్క రసాస్వాదన శక్తి ఎప్పుడు పోతుంది, పళ్ళు ఉడితే మాటలు దమ్మాను ఇందుకే. అలాగే టేస్ట్ అంచేత ఇంద్రియాల యొక్క రసాస్వాదన శక్తిని మీరు ఎలాగ పెంచుకోవచ్చో సరస్వతి దేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మీకు, ఆయుధాలు కానీ పరికరాలు కానీ తెలుపుతాయి. ఇందులో మొట్టమొదటి ఏంటి, వీణ. 7 మెట్లు, 7 స్వరాలు, 7 చక్రాలు మీ శరీరంలో ఉన్నటువంటి, వాటిని కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. మీరు ఏ నాదం పలికించబోతున్నారో తెలియని విషయాల గురించి తెలిసినట్టు మాట్లాడాల్సి వస్తుంది, కానీ మీకు అది అర్థం అయితే చాలు. అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నాకు తెలియదు వాటి గురించి. మన శరీరంలో ఏ నాదం మీరు పలికించదలుచుకున్నారో దానికి తగినట్టు ఆ 7 చక్రాలు ట్యూన్ ఉండాలి, 7 స్వరాలు ట్యూన్ ఉండాలి. వీణ అది చెప్తుంది, పలకాలు కదా, పలకాలు అంటే దాని వల్ల మీరు శృతి చేసుకోవాలి. అందువల్ల వేదాలని శృతి అని కూడా అంటాం మనం. కరెక్ట్గా ట్యూన్ అయి ఉండకపోతే మన జీవితంలో సా రసవతి ఉండదు, రసం ఉండదు. లూజ్గా ఉన్నటువంటి వేణుని తీసుకుని ఆ వైర్లు పలికించండి, మీరు ఎంత అందమైన నాదం వస్తుందో కదా. ఆ ట్యూనింగ్ మర్చిపోయాం మనం. ట్యూనింగ్ చేయాలంటే తబలాలు వాటిని ఏం చేస్తారో నేను చూశాను. నిజంగా హతోడా అంటా, హతోడా అంటే ఏంటి, సుత్తి పెట్టి పడతాడు తబలాని ట్యాప్ 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 అని. ప్రకృతి ఏం చేస్తుంది, కష్టాలు ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు తబలాన్ని మీరు బాగితే అది మంచిదా చెడ్డదా? మీరు కష్టాలు మీకు మంచిదా చెడ్డదా? మీకు తెలియాలి అది దేన్ని ట్యూన్ చేస్తున్నారో. మీరు మంచిదే, గ్యారంటీగా మంచిదే. సరస్వతి ఉపాసన మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. మీకు వచ్చినటువంటి ఆ బాధుడు వీర బాధుడు ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఇట్ డిపెండ్స్. ఓవరాలింగ్ చేయాల్సి వస్తే ఈ వీళ్ళు ఏదో వాటర్ సర్వీసింగ్ ఏదో అంటారు లూనాకి, ఏ బెల్ట్కి ఆ బెల్ట్ నిప్పి తీసే పడేసి పడిగేస్తాడు వీడు. మరి మన శరీరాన్ని ప్రకృతి తీసి బారేస్తే నువ్వు బాధపడితే నన్ను నేను రోజు చేస్తున్నావు అదే కదా, కడుగుతున్నావు కదా దాన్ని. కడుగు నిండకపోతే చదువు తుప్పు పట్టేసింది, బెల్ట్ రావటంలే ఏం చేస్తావు? ముక్క చేసేటమే దాన్ని, లేకపోతే పనిచేయలేదు అక్కడ. కష్టాలు అవి సరస్వతి, సరస్వతి సాధన అది. ఇంచేత సాధారణంగా పండితులకి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. కష్టాలు ఎక్కువ అవుతాయి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి. ఇంకోటువంటి జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి కష్టాలలోని తపస్సు, తపస్సులోని వరదానాలు. పాండవులు కష్టాల్లో ఉన్నారు, కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు పాశుపతాస్త్రాన్ని కానీ ఇంద్రుడి యొక్క అర్ధ సింహాసనాన్ని కానీ దాన్ని సంపాదించుకున్నారు. సుఖంగా ఉంటే ఏం చేసి లేరు, తిని పడుకుని ఉండేవాళ్ళు, అంతే కదా. సరస్వతి అంటే అదే అనమాట, ఆ వీణ. కానీ వీణ కూడా కాదు, సరస్వతి దేవి యొక్క వాహనం హంస కాదు. ఏంటి సరస్వతి దేవి వాహనం? నెమలి. ఆ నెమలి యొక్క తమాషా ఏంటంటే, నెమలి కన్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ రంగులు ఉన్నాయే, మీకే ఉంటుంది. శ్రీకృష్ణుడు పెట్టుకున్నాడు శిరస్సుల, ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ తమాషా అయినటువంటి కలర్స్ వర్ణాలు అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి కలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీ మనం చదువుకుంటాం, ఇప్పుడు వాటి గురించి చదువుకున్నాం. ఎందుకంటే అది అటు వెళ్తే ఇది దోతాయి దేవతాశక్తులు. ఎంచేత ఆ మయూర వాహనం, రోగగ్రస్తుడైనటువంటి వాడు విద్య నేర్చుకోలేడు, ఆనందించలేడు. ఇంచేత మయూర వాహనము నృత్యము, కళ అంటే ఏంటి, అథ్లెటిక్స్, ఈ శరీరాన్ని సవ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది, నృత్యాన్ని తెలుపుతుంది. హంస ఏం తెలుపుతుంది? అయాచక అపరిగ్రహవతాన్ని తెలుపుతుంది. నెమలి డాన్స్, వర్షపు చినుకులు అక్కడ వస్తూ ఉంటే డాన్స్ చేస్తుంది. మన జీవితమే ఒక డాన్స్గా మారాలి, నటరాజు తత్వం అంటారు దాన్ని. మన జీవితాన్ని డాన్స్ చేయడం చేతగానే చాలా మనకి బిజీ అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు డాన్స్ చేస్తారు. ఇంకా మీరు మనుషుల దాంట్లోకి రావాలి అంటే బిజీ అయిపోతే, బిజీ అయిన వాళ్ళందరూ గ్యారంటీగా డాన్స్ చేస్తారు. మీరు చూస్తారో లేదో పిల్లలలో వాటిలో మీరు నిజంగానే డాన్స్ చేస్తారు. పళ్ళు పూర్తి చేయాలంటే అటు వెళ్తారు ఇటు వెళ్తారు అటు వెళ్తారు కదా. ఇంకా ఉంది సరస్వతి దేవి యొక్క చేతిలో పుస్తకం ఉంటుంటూ ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి, డాన్స్ చేస్తున్నా బాగానే ఉంది, రోగ నివారణ బాగానే ఉంది, వీణ అమ్మో బాగానే ఉంది, కానీ దేనికి ట్యూన్ చేసుకోవాలి ఆ విజ్ఞానం మీకు తెలియాలి కదా. అన్నీ చేసేలేవు కదా ఒకే రోజు ఒకే క్షణంలో. ఒకవేళ ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్న ఆ విద్య ఒక రోజులో నేర్చుకోలేవు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సముపార్జనకి. ఆ జ్ఞాన సముపార్జనకు కావాల్సినటువంటి మెట్లు, ఆ జ్ఞాన సముపార్జనకు కావాల్సినటువంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానం పుస్తకం తెలుపుతుంది మనకి. అంచేత ఈ సరస్వతీ దేవి యొక్క మొత్తము ఏంటి అంటే బుద్ధిగణం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈ సరస్వతి దేవి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఈ మహాకాళి కాళిదాసు వీళ్ళందరూ సరస్వతి దేవి ఉపాసన చేసి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులే. గాయత్రి మంత్ర ఉపాసకుడు కూడా సరస్వతి దేవి యొక్క వరదానాన్ని పొందుతాడు. సాధారణంగా మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు, సరిగింది గుర్తుండటం లేదు అన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ కాలం అయిపోయాడు తెలుస్తుంది. పరీక్ష హాల్లో వాడు గుర్తురాదు, పరీక్షలో వాడు రాయలేడు, బయటకు వచ్చే కరెక్ట్గా చెప్తాడు. అప్పుడు ఇలా చెప్పింటే బాగుండేది, అప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేది అనేటటువంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ సరస్వతి ఉపాసన చాలా ఉపయోగపడుతుంది. తాంత్రికమైనటువంటి ఈ సరస్వతి ఉపాసన పంచమి నాడు చేస్తూ ఉంటాం నవరాత్రులలో. పంచమస్తుని మూలానుష్యంతో పాటు కలిసి పంచమ సప్తమిని గుర్తిరోజు ఆ రోజు చేస్తారు సరస్వతి ఉపాసన. మనం కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉపాసనలన్నీ చేస్తాం మనం. ఇంచేత ఈ సరస్వతి ఉపాసన, బ్రాహ్మీ ఉపాసన ఈ రెండు కాస్త గుర్తుంచుకోండి. బ్రాహ్మీ ఉపాసన ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపాసన, అయాచక అపరిగ్రహాల యొక్క ఉపాసన, రాజహంస పరహంస స్థాయి ఉపాసన. కానీ ఈ రాజహంస పరహంస స్థాయి ఉపాసన మనం చేసుకున్న సత్కర్మలు, సత్కర్మలకు కావలసినటువంటి సద్జ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఎలా పొందాలో తెలిసినటువంటి జ్ఞానము బ్రాహ్మీ ఉపాసన, బ్రాహ్మీ చేతన, బ్రాహ్మణత్వం. సరస్వతి అంటే పంచకోశాలు, పంచాగ్నులు, కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని రసవత్తరంగా ఉంచుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం, జీవితమే ఒక నృత్యంగా మార్చటం కళాకౌశలము. చేసే పని కొందరు అందంగా చేస్తారు, కొందరు చేస్తే గందరగోళంగా ఉంటుంది. ఇంకా బ్రాహ్మీ చేతన ఉన్నా కూడా కొందరు సరస్వతి ఉపాసకులు కాకపోతే చేసేది కరెక్ట్గానే చేస్తారు కానీ అంతా అడబద్ధంగా పడి ఉంటాయి. సరస్వతి ఉపాసకులు చేస్తే క్రమబద్ధంగా ఉంటుంది. తేడా అర్థమవుతుంది కదా, బ్రాహ్మీ సరస్వతి. ఇది మనం చేసుకుంటే ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం, దాని తర్వాత గాయత్రి గీతకి వెళ్దాం.
ఇదంతా కష్టపడితే ఎలా నాస్తారు అంటే అంతే అది. ఆదిశక్తిస్తాభ్రామీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాత దేవమాత విశ్వమాతారుతంభర మందాకిన్యజపాచైవ ఋద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికాని తు నామాని పూర్వోక్తాని ద్వాదశ. దక్షిణ మార్గీ శక్తులు గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క రూపకల్పన చదువుతున్నాం మనం ఇక్కడ. ఆదిశక్తి, బ్రాహ్మి, మార్కుల్లో పరస్పర సహయోగం ఏమో అంచేత ఆ దక్షిణ మార్గీ శక్తులు జ్ఞాన మార్గీ శక్తుల యొక్క ఆ అవగాహనని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉపాసనా పద్ధతిలో కేవలం ఓం దూర్భస్వ తత్సవితురోరణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యోన ప్రచోదయాత్ సరిపోదు. ఎందుకంటే ఆన్లైన్ అండి అంచేత గాయత్రి యొక్క జ్ఞానపక్షము. జ్ఞానపక్షం అంటే ఏంటి, థీరి మీకు తెలియాల్సిన పనిలే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియాల్సిన పని లేదు. వాటి వెనకాటలు ఉన్నటువంటి థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ కాకుండా మనం తెలుసుకోగలగటమే జ్ఞానపక్షం, దక్షిణ మార్గం అంటాం మనం. ఎంత జ్ఞానం ఉన్నా వాడు ప్రాక్టికల్గా దాన్ని ఉపయోగించినంత వరకు ప్రమాదం రాదు కదా. అంచేత దక్షిణ మార్గి సాధనలు ప్రమాదకరమైన కావు అంటాం. ఇంచే అంటే ఉపయోగించాడు కనుక, వాడు బుర్రలోనే ఉంటుంది కానీ దాన్నే వాడు ఉపయోగించాడు కదా. అంచేత ఆ 24 శక్తులలో 12 శక్తులు ఏమేం శక్తులు అవి మీకు థరోగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పగలగాలి. ఆదిశక్తి, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, శాంభవీ శక్తి, వేదమాతా శక్తి, దేవమాతా శక్తి, విశ్వమాతా శక్తి, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి, ఇవి 12. ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, వీటి మధ్య తేడా మీకు అర్థమవుతుంది కదా. ఈ 12 శక్తుల మధ్య తేడా అంత స్పష్టంగానూ అర్థం అవ్వాలి. ఇవి గాయత్రిలే, కానీ ఇవి గాయత్రిలు అయినప్పటికీ కూడా వీటి మధ్య ఇంజనీరింగ్లో సబ్ డివిజన్స్లో ఎంత తేడాలు ఉన్నాయో, విశేషమైనటువంటి తేడాలు. మెకానికల్ ఇంజనీరింగ్కి సివిల్ ఇంజనీరింగ్కి మధ్య తేడా మీకు తెలుసు కదా స్పష్టంగా. అంత తేడాలు ఈ 12 దక్షిణ మార్గీ దాంట్లో ఉన్నాయి తేడాలు. ఇవి కాకుండా వామ మార్గీ సాధనలు ఉన్నాయి. ఈ వామ మార్గము అనేటటువంటి పదం చాలా భ్రష్టు పట్టుకుపోయినటువంటి పదం. వామ మార్గి అనే పదంలో భ్రష్టత్వం లేదు, దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్లలో భ్రష్టత్వం ఉంది. కుడి చేయి ఉంది మనకి, ఎడం చేయి కూడా ఉంది కదా, దక్షిణం చేయి ఉంది, వామమ్మ చేయి ఉంది. మరి ఎడం చేయి వద్దు అనుకోవటం లేదు కదా, కుడి చేయ ఉండాలి, ఎడం చేయ ఉండాలి. వామ మార్గీ సాధనలు మీకు తెలియాలి, దక్షిణ మార్గీ సాధనలు కూడా తెలియాలి. ఏంటి రెండిటికి తేడా? దక్షిణ మార్గీ సాధనలు థియరీ ఆస్పెక్ట్, వామమార్గీ సాధనలు ఆ థియరీ యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. భౌతిక జగత్తులో మీ మనస్సులో కలుపుతున్నటువంటి ఊహాజనితమైనటువంటి లక్ష్యానికి ఒక సక్రియమైనటువంటి కంటికి కనిపించగలిగేటటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తులు, ఆ వామమార్గీ శక్తులు ఏంటో చూడండి. సావిత్రి, సరస్వతి, జ్ఞేయ, లక్ష్మి, దుర్గా, తథైవచ, కుండలని, ప్రాణాగ్నిశ్చ, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణేతి నామాని, మహామాయా పయస్విని, త్రిపురా, చైవేతి విజ్ఞేయ, తాంత్రికానిచ ద్వాదశ. ఆ పేర్లు కూడా మనం వరుసగా చెప్పుకోగలగాలి. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ పయస్విని, త్రిపుర. ఇవి వామమార్గీ సాధనలు. ఈ వామమార్గీ సాధనలో ఆదిశక్తి సావిత్రి ఒక బేసిస్. ఆదిశక్తి యొక్క బేసిస్ ఏంటి? త్రిపదా గాయత్రి. నేర్పిస్తున్నాను మనసులు అంతేనా, నేను బిగుసూ పోవాలేమో. ఓ పంది ఆది అనేటటువంటి ఒక తల ఉంది సాధనలలో. మనము దత్త ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఆది అనుపాదక, ఆ స్థాయిలో ఉన్నటువంటి శక్తి అది. ఆ స్థాయి గురించి మనం ప్రస్తుతం ఏం చెప్పుకోలేం, కానీ దానిని సచ్చిత్ ఆనంద్ లేకపోతే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మన ఇచ్ఛా క్రియా జ్ఞానం కాదు, దానికి రెండు ఇంతలు పైన ఉన్నటువంటి లొకేషన్స్లో మీరు సెట్ చేసుకోండి, ఏం పర్వాలేదు లేదా. ఆదిశక్తి, ఆది అనుపాదక తలాల్లో ఉన్నటువంటి శక్తి ఎలాగ మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను నేను రాత్రి పడుకునేటప్పుడు? రెండు మానసికమైనటువంటి స్థితులు చాలా స్పష్టంగా మీకు ఉండాలి. ఏంటవి? ఒకటి మృత్యువు, చచ్చిపోయాను నేను, ఐఎమ్ ఫినిష్డ్. ఆ మానసిక స్థితిలో రాత్రి పడుకునే ముందు ఆదిశక్తి ఉపాసన చేస్తాం. అందుకే రాత్రి సాధనలన్నీ, నవరాత్రి సాధనలు, శివరాత్రి, కాళరాత్రి, ఈ సాధనలన్నీ కూడా రాత్రిలో చేస్తాం మనం. ఎందుకు చేస్తాం అంటే మృత్యువు తర్వాత ఏమిటి అనేది ఈ ఉపాసన యొక్క ధ్యేయం. అంది భౌతిక జగత్తులో పొందటానికి కావలసినటువంటి వాటికి భగవంతుడు అవసరంలే. మీ యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు భౌతిక జగత్తులో పనులు చేసేవి చేస్తూ ఉంటే చేయని చేయు అది వేరే విషయం. అంచేత ముందు మృత్యువు, ఆ మానసిక స్థితి ఆదిశక్తి ఉపాసనకి కావాలి మీకు. అందుకని శవము మీద ఆ మహాకాళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, శివుడు పడుకుని ఉంటాడు. మనం కూడా శవాసన స్థితిలో ఆసనం వేసుకుంటే లాభం లే, మన మృత్యువే ఇంకా ఈరోజు ఫినిష్, ఈ రాత్రికి నేను అయిపోయాను. ఆ మానసిక స్థితి ఎలా వస్తుంది? అయాచిక అపరిగ్రహ వ్రతాన్ని మనం నిత్యం రోజల్లా పాటిస్తూ ఉంటే, పాటించాక నిద్ర లేచాం, నిద్ర లేవగానే ఏం చేయాలని చెప్పాను, సావిత్రి సాధన. ఆదిశక్తి దక్షిణ మార్గం అయితే సావిత్రి వామ మార్గం అయింది. వామ మార్గ సావిత్రి ఉపాసన పంచకోశ సాధన అని చెప్పుకున్నాం కదా. ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వెనకాతలు ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఇవంతా కూడా వామమార్గి సావిత్రి సాధనలో వస్తుంది. అంచేత ఈ వామమార్గి సావిత్రి సాధనలో ఈనాడు ప్రతి మనిషి ఉన్నాడు. ప్రతి మనిషి కాదు, ఎవడైనా అంతే చేసుకోవాలి. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి వాడు ఐదింద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, ఐదు కర్మేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, ఐదు జ్ఞానేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, మొత్తం రెండింటినీ ఒకేసారి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇది సావిత్రి సాధన. ఆదిశక్తి సావిత్రి ఒక జంట. దాని తర్వాత మనం బ్రాహ్మి సరస్వతి. బ్రాహ్మి బ్రాహ్మణత్వము, ఆ బ్రాహ్మణత్వము ఆ బ్రహ్మతేజము రావటానికి కావలసినటువంటి స్థాయి రాజహంస పరమహంస స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడైతే భౌతిక జగత్తులో దిగుతుందో రసవంతంగా ఉండాలి, అది మనం మర్చిపోతాం. భారతీయ ఆధ్యాత్మికత అంతా ఎండిపోవటానికి కారణం ఏంటి అంటే రసం లేదు, వాల్యూ లేదు లైఫ్లో, జీవితంలో సారం లేదు. ఆ సరస్వతి సాధన ఎలా వస్తుంది? వీణ. ఇంద్రియాలు కరెక్ట్గా ట్యూన్ అయి ఉండాలి. ఇంద్రియాలు అంటే షట్చక్రాలు, షట్చక్రాలకు సంబంధించినవి కదా ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఒక మనస్సు. వీణ, వీణ ఎలాగైతే కరెక్ట్గా స్వరానికి కావలసినట్టు ట్యూన్ అయి ఉంటుందో సరస్వతీదేవి యొక్క వీణ మన మేరుదండానికి ప్రతీక. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క వాహనం ఉంటుంది మయూరము, నెమలి కన్ను. కృష్ణుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు దాన్ని, కిరీటం కంటే పైన ఉంటుంది అది. కృష్ణుడికి రాముడికి తేడా అదే, నెమలి కన్నే. నెమలి కన్ను గురించి నేనేం చెప్పాను, నేను ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం గురించి చదువుకున్నప్పుడు ఆ నెమలి కన్ను గురించి, దాని యొక్క రోగ నివారణ శక్తి గురించి మనం తెలుసుకుందాం. ఇంచేత సరస్వతీదేవి యొక్క రెండవ లక్షణం ఏంటంటే, ఒకటి ఇంద్రియాలు సమర్థవంతంగా సారవంతంగా రసవంతంగా పనిచేయటం వీణ, రెండోది ఏంటి నెమలి కన్ను ఆరోగ్యంగా ఉండటం. ఇంతగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి ఇంద్రియాలు ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం లాభం ఏంటి? నెమలి కన్ను. అలాగే కాకుండా ఇంకోటి ఏంటి, నృత్యము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది డ్యాన్స్. ఈ సంపూర్ణ విశాల విశ్వం ఒక అద్భుతమైనటువంటి డ్యాన్స్ ప్రక్రియ, గతి తప్పదు అది. ఒక మనిషే గతి తప్పాడు, దానివల్ల ప్రకృతి యొక్క లయతో పోయింది కనుక వాడు ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ లయ చిన్న భిన్నం అయిపోయింది. ఆ లయని మళ్ళా మయూర వాహనం ద్వారా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏముంది, సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంది, కొన్ని చేతుల్లో అక్షమాల ఉంటుంది. జపమాల ఉన్న పుస్తకం ఉన్న అర్థం ఒకటే, ఏంటి? జ్ఞానము. జ్ఞానము లేకుండా ఇప్పుడు ఇదే ఉంది మైకే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, స్విచ్ ఆన్ చేయలేదు, మైక్ ఉంది, ఏం లాభం? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి జ్ఞానం ఉండాలి, అప్పుడు మన జీవితంలో రసము ఆనందము ఏర్పడుతుంది. బ్రాహ్మి సరస్వతి. ఇది కాకుండా జ్ఞానపక్షమైనటువంటి ఇంకొక శక్తి ఉంది, వైష్ణవీ శక్తి. ఆ వైష్ణవీ శక్తి పరిపాలనా శక్తి. బ్రాహ్మి శక్తి ఏం చేస్తుంది? బీజాలు వేస్తుంది, సృష్టికి కావలసినటువంటి బీజం వేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇల్లు కట్టుకోవాలి, ఓ బీజం పడింది. ఇంకా బీజం ఇల్లు కట్టుకోవాలంటే ఏంటి, ముందు కావలసినటువంటి ధనం పక్కన పెట్టుకోవాలి, వైష్ణవీ శక్తి. ఆ ధనాన్ని మళ్ళా కావలసిన దిశల్లోకి నిర్మించు, సిమెంట్లో మార్చుకోవాలి ఆ ధనాన్ని. ఓ 8 లక్షలు 10 లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టారు అంటే అది ఏ రూపంలో మారిందని, అనేక రూపాల్లో మారింది. సిమెంట్గా మారింది, ఇటికలుగా మారింది, పునాదురాళ్ళగా మారింది, రంగులుగా మారింది, చెక్కలుగా మారింది, ఎలక్ట్రిక్ వైర్గా మారింది, టెలిఫోన్ కనెక్షన్గా మారింది, ఇవంతా కూడా వైష్ణవీ శక్తే. కానీ ఏ వైష్ణవీ శక్తి? జ్ఞానపక్షం మాత్రమే ఇది. వైష్ణవీ శక్తి యొక్క ప్రాక్టికల్ పక్షం లక్ష్మీదేవి అవుతుంది, తాంత్రికం. ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మి జ్ఞానపక్షం థియరీ, సరస్వతి తాంత్రికం టెక్నాలజీ, అలాగే వైష్ణవి థియరీ ఆస్పెక్ట్. ఏంటి థియరీ ఆస్పెక్ట్? వాహనం. ఆ వైష్ణవీ శక్తి మీ వద్దకు ఎలా వస్తుంది? వాహనం అంటే ఏంటి? మూమెంట్. దాన్ని ఎక్కి వస్తుంది అంటే ఆ లక్షణాలు మీకు దగ్గర ఉండాలని. ఏ లక్షణాలు ఉన్నాయి వైష్ణవికి? గరుడు. గరుడు యొక్క పెద్ద లక్షణం ఏంటి అంటే ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, అది భూమి మీద చిన్న పాము కనిపిస్తుంది. పాము అంటే విషాక్ కదా, విషధర జంతువు కదా, దన్నమని దాని కిందకి దూకి చిన్న భిన్నం చేసేస్తుంది. అంటే నేను చాలా పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నాను, ఇంత విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది, ఈ విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ లో ఎక్కడో ఒక చిన్న విష పురుగు ప్రవేశిస్తుంది. పరిపాలన దక్షత లేనటువంటి వాడు ఆ పోస్ట్లో ఉన్నాడు అనుకోండి, వైష్ణవీ శక్తి లేనటువంటి వాడు, వాడు నేను చాలా హైగా ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాను, యూరోప్ వెళ్ళిపోతున్నాను, జపాన్ వెళ్ళిపోతున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను అని నిజంగానే ఆకాశం ఎగురుతూ ఉంటాడు వాడు. ఇక్కడ వీడు ఆర్గనైజేషన్లో ఏమవుతుంది, సర్పాలు ప్రవేశిస్తాయి. దూరదృష్టి, ఎక్కడో నువ్వు ఎగురుతున్నా కూడా నీ దృష్టి భూమి మీద ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. పరిపాలనా శక్తి అంటే అది, పనులు జరుగుతున్నాయా లేవా, చెప్పేసాం వెళ్ళిపోయాం, అది జరుగుతుందా లేదా అన్నదానికి గౌరవ వాహనం దూరదృష్టి. అనుభవంతో మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏ పనులు జరగవో, ఎక్కడ ఏ పనులు మిస్ అవుతాయో. ఈ వైష్ణవీ శక్తి ఉన్నవాడు కరెక్ట్గా ఏ పనులు మిస్ చేస్తారో ఆ దాని మీద దృష్టి పడుతుంది వాడు. ఇది ఈ టీచర్స్కి ఆ రోగం ఉంటుంది చాలా. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తాడో గ్యారంటీగా అక్కడే వాడు దృష్టి పడుతుంది, మిగతా పేపర్లన్నీ వాడు తిప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఎక్కడ తప్పుందో అక్కడ దృష్టి పడుతుంది వాడిది, అలవాటైపోయి వాళ్ళకి తెలిసి ఇక్కడ తప్పు చేస్తాడు వాడిని. ఎందుకంటే ఇంకేం లేదు, అది వైష్ణవీ శక్తి దూరదృష్టి. అలాగే గరుడుడికి ఇంకో లక్షణం కూడా ఉంది. ఆ గరుడు యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే నిరంతర జాగరూకత, నిద్రపోడు, ఆలస్యము ప్రమాదము జరగదు. కాస్త లేజీగా అలసిపోయాలే అనుకున్నాడు అనుకో కంపెనీ ప్రెసిడెంట్ ఆవిడ, ఆ ఒక్క క్షణంలోనే అనర్థాలు జరిగిపోతాయి. ఇంచేత ఆ వైష్ణవీ శక్తి మీలో ప్రవేశించాలి అంటే ఈ రెండు లక్షణాలు మీలో ఉండాలి. ఎక్కడా మీ జీవితాలలో విషపురుగు ప్రవేశించకూడదు. ఏంటి విషపురుగు? అజ్ఞానం. మానవ జీవితాలలో అజ్ఞానం అనేటటువంటి విషపురుగు ప్రవేశిస్తుంది రకరకాల రూపాలలో. మొదటి అజ్ఞానం ఏంటి? కష్టాలు ఇంకోళ్ళ వల్ల వచ్చాయి,